నైమిషారణ్యములో శౌనకాది ఋషులు సూత మహర్షిని అడుగుతోన్నటువంటి సంఘటన మనం చదువుకుంటున్నాం. ఈ ప్రపంచమున పొందేందుకు ఎన్నో ఉన్నవి, అవి ఇవి అన్నదేలా పరమాత్మ కూడా లభించును. కాని సోమరికి ఏమీయూ లేదు. సోమరులు మందభాగ్యులు నగు మనుజులు నిర్భాగ్యులై ఉందురు. అట్టి వారిని భాగవతము కూడా తరింపజేయును. బంధములను భాగవతము తొలగించును. భయమును అంతమందించును. మనోనైర్మల్యము ప్రసాదించును. పూర్ణ శాంతి నొసంగును. ఎవ్వని అవతార మెల్లభూతములకు సుఖమును వృద్ధియు పొందిచేయు. నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడవంగా సంసార బంధము సమసిపోవు. నెవ్వని చరితంబు హృదయంబు జేర్పంగా భయమంది మృత్యువు పరువు నెట్టు. నెవ్వని పదనది నేపారు జనముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. దపసులెవ్వని పాదంబు దగిలి శాంతి తెరువుగాంచిరి వసుదేవ దేవకులకు నెవ్వడుదయించే తత్కథలెల్ల వినగనిచ్చ పుట్టెడు నెరిగింపు మిద్ధ చరిత. భగవత్ కథలు ఆపాత మధురములు. సాధారణముగా తీపిని ఎక్కువగా తిననచో వెగటు పుట్టును. కాని భగవానుని గాథలతో నిండియున్న తీపి వెగటును కలిగించదు. ఆరగించుకొలది రుచి అధిక మనర్చుతుండును. ప్రతిక్షణము వర్ధమానమై అనుభవ రూపమై ఉండును. చెట్టు మొదలు ఎందు నీరు పోసినచో చెట్టు పచ్చగా పెరుగును. అలాగే కరణముల ఎందు కథామృతమును పోసినచో బ్రతుకంతయూ తేజోవంతమగును. భక్తి వృద్ధి ఎగును. చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా మీకు క్లారిటీ లేకపోతే ఆపి మళ్ళీ అడగండి. నేను చదువుకోవటమే కాకుండా మీకు అర్థం అవ్వాలి కదా. దైవభక్తి దేహభ్రాంతిని తొలగించును. శాశ్వతుడైన పరమాత్మ జ్ఞానమును గుర్తింపజేసి అశాశ్వతమైన దేహముపైనున్న భ్రాంతిని అంతమొందించును. కథాశ్రవణము కామక్రోధములనంతమొందించును. మనస్సులో నిర్మల భావములను నిలుపును. మోక్షమునకు ముఖ్య ప్రతిబంధకమగు సంశయములను తొలగించును. భూతదయను పెంపొందించును. నిత్యతృప్తిని ఒసంగును. దురంతమగు దుస్సహమగు దుస్తరమైన దురితములనడి భయంకరాగ్నులు గోవింద కథా సుధారస వర్షధారా ప్రవాహముచే గాని ఆరవు. నిరంతరము భగవత్ కథాశ్రవణము చేయువారి బుద్ధి భగవంతునితో నిండి ఉండును. భగవానుని దివ్యమయ గాథలు కన్నులకు గట్టినట్లు నెదురుగా గోచరించుచుండును. మేను పులికించుచుండును. హృదయము పరవశించుచుండును. నేత్రములు వర్షించుచుండును. ఏ కార్యము నాచరించుచుండను పరమాత్మయే మదిలో మెదులుచుండును. ఈ స్థితి ఒక్క శ్రవణమే కల్పింపగలదు. ఇప్పుడు మనము మీరు అందరము చేస్తున్నది శ్రవణమే. సంసార జలధిని దాటుటకు కథాశ్రవణం అందించు భక్తియే ఉత్తమమైన నావై ఉన్నది. హరినామ కథన దావానుల జ్వాలచే గాలవే ఘరాఘ కాననములు. వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే దొలగవే భయదుఃఖ తోయదములు. గమలనాభధ్యాన కంఠీరమంబుచే కూలవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి దీరవే షడ్వర్గ తిమిరత తులు. నలిన నయన భక్తి నావచేగాక సంసార జలది దాటి చెనగరాదు. వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపువయ్య సూత ధీ సమేత. మహానుభావ సూతదేవ, కలియుగము వచ్చినదని మేము గ్రహించితిమి. పరమ పవిత్రమైన ఈ నైమిషారణ్యమున యజ్ఞము నాచరించటకు సంకల్పించి ఇచ్చటి కరుదించితిమి. కలియుగమునందలి కల్మష జలధిని దాటవలనని భావించితిమి. సంసార మహారణమును దాటుటకు సిద్ధపడి ఉంటిమి. హరికథా శ్రవణమునందు మా బుద్ధి ఆసక్తి నొందియున్నది. భగవత్ కథలను ఎంతగా ఆలకించినను మా చిత్తము తృప్తి చెందుటలేదు. మరల మరల వినయవలయుననియే అనిపించుచున్నది. భక్తులను రక్షించుటకై శ్రీ మహావిష్ణువు కృష్ణుడై జన్మించుటను నీవు పూర్ణముగా తెలుసుకుని ఉంటివి. ఆ దివ్య గాథను శ్రద్ధావంతులమైన మేము వినదల్చితిమి. మహాత్మా, నీవు మా పుణ్యఫలముగా లభించితివి అనిరి. గంగానది పరమ పవిత్రమైనది. కాని కృష్ణకథ ప్రవేశించిన తర్వాత గంగ యొక్క ప్రాశస్త్యము తగ్గిపోయినది. స్పృశించిన వారినే గంగ పునీతము చేయును, కాని దర్శన మాత్రము చేతనే సాధువులు పవిత్రత నొసంగదురు. కనుక భగవానుని కథలు నెరింగిన మహాభక్తులు దర్శన భాగ్యము పుణ్యాత్ములకే లభించును. నావికుడుండినచో నావ చక్కగా తీరము చేరును, మహాత్ముల సాహచర్యము బ్రతుకును తరింపజేయును. భక్తి వైశిష్ట్యము. మహాత్మా ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు అవతారమును సమాప్తి చేయగా భారకుని కోల్పోయిన ధర్మము నెవరని ఆశ్రయించెను అని శౌనకాది మునులు రోమహర్షుని పుత్రుడగు సూతిని ప్రశ్నించిరి. నిన్న జరిగిన పూర్ణాహుతికి నాంది ఎలా జరిగిందో చెప్తున్నాడు. నిన్న పూర్ణాహుతి జరిగింది 5000 సంవత్సరాల యజ్ఞానికి. అది యజ్ఞం ఎలా మొదలైంది అంటే ఇలా మొదలైంది. మహాత్మా ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు అవతారము సమాప్తి చేయగా కలి ప్రవేశించింది అంటున్నాం కదా. అవతారము సమాప్తి చేయగా భారకుని కోల్పోయిన ధర్మము, భరించేవాణ్ణి కోల్పోయినటువంటి ధర్మము ఎవరిని ఆశ్రయించెను అని శౌనకాది మునులు సూతిని ప్రశ్నించిరి. శౌనకాది మునులను సంతృప్తి పరచుటకు ఒకటి గుర్తించవలసింది ఏంటంటే భారతములో కర్ణుడు సూతపుత్రుడు, సూర్యపుత్రుడు కూడా. కర్ణుడు అంటే శ్రవణము, శౌనకాది మునులను సంతృప్తి పరచుటకు సూతుడు భాగవత కథ చెప్పనారంభించెను. కథను ప్రారంభించుచు మహానుభావుడైన శుక మహర్షికి నమస్కరించుచున్నాడు. భాగవతులకు నమస్కరించినదే భాగవత మహాత్మ్యము అనుభవములోకి రాదు. శుకబ్రహ్మ పరమ భాగవతోత్తముడు, వ్యాసుని కుమారుడు. సుమారు 14 సంవత్సరముల వరకు శుకదేవుడు తల్లి గర్భమునందే వసించుచుండెను, జన్మింపకుండెను. తండ్రికి వ్యాసుడు ఒకనాడు, నాయన నీవు గర్భమును ఎంతకాలం ఉండదు, నీవు జన్మింపకుండటకు కారణమేమేమి అని ప్రశ్నించాను. లింక్ అర్థమవుతోంది కదా. జరిగిందేంటి అక్కడ? అసలు సూతుణ్ణి మహర్షులు నైమిషారణ్యంలో ప్రశ్నించారు. కృష్ణ నిర్యాణం జరిగిపోయింది కదా, మరి ఇప్పుడు పృథ్వీ గతి ఏంటి, ధర్మం యొక్క గతి ఏమిటి అని. అప్పుడు వాళ్లకి సంతోషం కలగజేయటానికి సూతుడు కథ చెప్పడం మొదలెట్టాడు. కథ చెప్పడానికి ముందు ఎవరిని స్మరించాడు? శుక మహర్షిని స్మరించాడు. ఎవడా శుకుడు? దాని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు. తల్లి గర్భంలో 16 సంవత్సరాల వరకు పుట్టలేదు, అసలు బయటకు రాడుగా, రానంటే రానన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి పాపం అతను అడిగాడు, ఏమయ్యా బాబు నువ్వు బయటికి రా, ఎన్నాళ్ళని మోస్తుంది తల్లి నిన్ను, 16 సంవత్సరాలు అయిపోయింది కదా, నువ్వు ఎందుకు బయటికి రావటం లేదో కారణం చెప్పు అని అడిగాడు. శ్రీ శుకుడు తల్లి గర్భము నుండి ఇట్లు పలికెను, నాకు ప్రపంచము దర్శింపవలెనన్నది అభిలాష లేదు. మరిచెన్ సురారిసుతుడు పుట్టటానికి కోరిక లేదు, అసలు పుడితే కదా ప్రపంచం అంతా వచ్చేది. ఆ లింక్ అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితి, పుట్టాడో లేదో మనకి తెలియదు, నిజంగా 16 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నాడా లేదా తెలియదు, కానీ ప్రకృతి గర్భంలో మనం జీవిస్తున్నా. ఇప్పుడు కూడా మనం ప్రకృతి గర్భంలోనే ఉన్నాం కదా. ప్రకృతి గర్భంలో ఉండి ఏం చేసుకుంటున్నాం? ఇంద్రియాణీంద్రియార్థేషు, ఇంద్రియాలు ఇంద్రియాలతో లింక్ పొందుతున్నాయి. చూస్తున్నాను అంటే నా కళ్ళు బాహ్య ప్రపంచంతో కళ్ళ ద్వారా లింక్, గాలి తగులుతోంది. నా చర్మమునకు చర్మేంద్రియము ద్వారా లింక్, అక్కడ చప్పుడవుతోంది, అక్కడ చప్పుడైంది. నా చెవులకు లింక్. అంటే ఏమైందనమాట, ప్రకృతి యొక్క బాహ్య స్పర్శకు లోనవుతున్నాం మనం. అంతర్గతమైంది అర్థం కావటమే ఇప్పుడు మనకి ఆ మౌనంలో ఉండి. మరిచెన్ సురారిసుతుడు ఏతద్ విశ్వమున్ అని కనుక జరుగుతే శిష్య స్నేహం సాధేమాంతాం ప్రపన్నం అన్ను అన్నప్పుడు రియాక్షన్ వస్తుంది. అంటే ఏంటవ్వాలి, నువ్వు ప్రకృతి యొక్క గర్భంలో ఉండిపోవాలి, బయటికి రాకూడదు. అంటే ప్రకృతి నిన్ను ఎఫెక్ట్ చేయకూడదు. అది 16 ఏళ్ల వరకు నువ్వు ఆ సాధన చేయగలిగితే శుక మహర్షి అయిపోతావు. 12 ఏళ్లు సిద్ధి సాయి చేశానని తనే చెప్పుకున్నాడు. వెంకటస్వామి 13 ఏళ్లు చేశాడు. ఇలాగే ఉంటాడు, పానీయంబుల ద్రావుచుంగుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులంచేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుడే మరిచెన్సురారి సుతుడే తద్విశ్వం. ఆ ఈ బాహ్య ప్రపంచాన్ని, ఆ ఇంద్రియాలను మనము కూర్మోంగా నీవ సర్వశ స్థితప్రజ్ఞస్య స్థితి మనం చదువుకుంటూ, ఈ ఇంద్రియాలన్నీ ఎప్పుడైతే లోపలికి గడుపుతాయో, బయట ఉన్నటువంటి శబ్దం వినిపించదు, బయట ఉన్నటువంటి వెలుతురు కనిపించదు, బయట ఉన్నటువంటి గాలి స్పర్శ తెలియదు, మరిచెన్సురారిసుతుడే తద్విశ్వం. అప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు, ప్రకృతిలో ఉన్నావు, కానీ ప్రకృతి నిన్ను ప్రభావితం చేయలేదు, ప్రకృతి గర్భంలో ఉన్నాను. ఇలా ఉండి 16 ఏళ్ల శుక మహర్షి, 12 ఏళ్లు సిద్ధిసాయి, 13 ఏళ్లు వెంకటస్వామి, గురుదేవులు శ్రీనాథ శర్మ ఆచార్య గారు ఎన్నేళ్లు ఉన్నారు అలాగా, 24 సంవత్సరాలు 16 ఏటవ నుంచి 24 సంవత్సరాల వరకు అలాగే ఉన్నాడు. ఆయన చేస్తూనే ఉన్నాడు, ఇదంతా సాధనలు చేస్తూనే ఉన్నాడు. తను చేయవలసిన పనులన్నీ ఆయన రాశారు కదా ఆత్మకథలో, నేను మళ్ళా రిపీట్ చేయటం ఉంది కదంత. అలా మీరు ఉండాలి, అంత ఫాస్ట్ గా ఉండాలి లైఫ్. స్కూల్కి వెళ్ళి వచ్చేసాను, ఏదో ఉద్యోగం చేసి వచ్చేసాను, అదా చేసింది శ్రీనాథ శర్మాచార్య, శుకుడు, శిరిది, వాళ్ళు ఏం చేశారు, సిద్ధి సాయి వాళ్ళు ఏం చేశారో కూడా అసలు తెలియనివలే. ఎంతంటే అది తెలిస్తే అదో అద్భుతం అయిపోయి అది అలా చెప్పుకుంటూ కూర్చుంటాం మనం. సాధన యొక్క అద్భుతం ఎందుకు, సాధ్యము యొక్క అద్భుతం కావాలి. ఏంటి పొందారో వాళ్ళు, ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు చెప్పదలుచుకోలేదు. గురువుగారు కూడా ఆయన పడిన నిజమైనటువంటి కష్టాలు ఆయన చెప్పలేదు. హిమాలయ యాత్రలో ఋషులు ఆయనకి కనిపించి ఆశీర్వదించారని చెప్పారు, కానీ ఆ స్థితి పొందటానికి ఈయన అక్కడ ఏం చేశాడో చెప్పలేదు. ఆయన ఆకాశగమనం గురువుగారితో చేశాను, ఆయన నన్ను తీసుకుపోయాడు అన్నాడు. మరి నన్ను తీసుకుపోతే బాగుందిగా, మరి తీసుకెళ్లేరుగా. ఇంచేత మనం ఆ స్థాయికి రావాలి ముందు. అది ఆ స్థితి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ప్రకృతిలో ఉంటూ ప్రకృతి మిమ్మల్ని ప్రభావితము చేయకూడదు, ఆ సంగతి బయట వాళ్ళకి తెలియకూడదు. రాజవిద్య రాజగృహ్యం అంటే అది, మీరు అలాంటి ఉన్నారని మనలో మనకి తెలియాలి తప్ప, ఈ ఆశ్రమం దాటి బయటకు వెళ్ళాక అసలు ఎవ్వరికి తెలియకూడదు. అసలు వీడు భక్తుడని కానీ, వీడికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని కానీ ఏమీ తెలియకూడదు. కానీ వాడే స్థితిలో ఉంటాడు, మరిచెన్సురారిసుతుడు ఏతద్ విశ్వం. అప్పుడు కార్పణ్య దోషోపహత స్వభావ ప్రచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం అని అడిగితే రియాక్షన్ వస్తుంది. ఇది మర్చిపోకుండా నువ్వు అడిగితే ఏందామో, నువ్వు అడిగేదే దీనికోసం. అసలు నువ్వు మర్చిపోవటం కాదు, దీన్ని ఇంకా పెంచుకోవటానికి అడుగుతున్నావు. నువ్వు జగద్గురువుని కదా, నువ్వు ఏది అడిగినా ఇది మర్చిపోయి నువ్వు అడగటం లేదు, ఇదే అడుగుతున్నావు. నువ్వు ఇస్తాడు అది, ఇవ్వడు అని ఎవడు అంటలే. కానీ భాగవతం చదువుతున్నప్పుడు శ్రవణ భక్తిలో నేర్చుకోమంటుంది ఏంటి, శుకుడు వలె ఉండు, పరీక్షత్తి వల్లే ఉండు, గోకర్ణుడు వల్లే ఉండగలిగితే అద్భుతం, లేదు దుందకారి వల్లే ఉండు. ప్రేతయుని కంటే మనం బెటరే కదా, అందులో మనకు అనుమానం ఏం లేదు కదా. పరీక్షిత్ కంటే బెటరేగా, వారం రోజుల్లో చచ్చిపోవటం లేదు గ్యారంటీగా. ఆయన 7 రోజుల్లోనే చచ్చిపోబోతున్నాడు. నారదుడు కంటే బెటర్ అవునో కాదో ఈ 10 రోజుల్లో తేలుతుంది. ఇద్దరికంటే బెటర్ అని అర్థమైపోయారు కదా మీరు, దుందగారి కంటే పరీక్షిత్ కంటే. నారదుడు కంటే గొప్పవాళ్ళు అవునా కాదా చూద్దాం, మరి అయిపోతారేమో. ఈ భావాన్ని మీరు పెట్టుకోగలిగితే ఆ క్షణంలో మీరు ఆ శ్రీకృష్ణుడితో సమానమే. మరిచిపోగలిగితే ఇది, కానీ మర్చిపోవటం అంటే పనే కొట్టడం కాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. శ్రీ శుకుడు తల్లి గర్భము నుండి ఇట్లు పలికెను, నాకు ప్రపంచము దర్శింపవలెనన్నది అభిలాష లేదు. అంటే ప్రకృతిలో ఉన్నాడు కానీ ప్రకృతిని చూడటం లేదు. ఏం చేస్తున్నాడు, శ్రీపాద సేవనం చేస్తున్నాడు. ఈ ఇదంతా కూడా 1/4 మిగతా 3/4 ని కూడా దర్శించగలుగుతున్నాడు. అచ్చట అజ్ఞాన సిడుగుండము గలదు, అదొక విషయ వలయముగా నాకు తెలియచున్నది. మాయా నిర్మితమైన ప్రపంచముతో నేను సాంగత్యము ఏర్పరచుకొనుటకు సిద్ధముగా లేను. పాప నిలయమైన ప్రపంచములో కాలు పెట్టుటకు నేను భీతి చెందుచున్నాను అని శుకుడు సమాధానము సంగెను. పుణ్యాత్మడెవడు? పాపము గాంచి భీతి చెందువారు. పాప దర్శనము ఎవరికి భీతిని కలిగించునో, పుణ్యాచరణము నందు ఎవరు సంతృప్తులై ఉందురో వారే భాగవతులు. కొందరు అనేకములైన భక్తి సాధనను ఆచరించుచుందురు, కానీ పాపాచరణము మానరు. పాపాచరణం అంటే ఏదో భయంకరమైనటువంటి పాపం చేయటమే పాపం కాదు, కడుపు నిండిపోయిన తర్వాత ఒక మెతుకు మీరు ఎక్కువ తిన్నా పాపే మీరు. అనవసరమైనటువంటి దృశ్యాన్ని చూసినా మీరు పాపులే. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినా మీరు పాపులే. ఇంద్రియాలతో అవసరమైన దానినే మీరు చెయ్యాలి తప్ప అనవసరమైనవి అసలు మీరు కూడదు ఏది కూడా. మరి మనం మాట్లాడే మాటల్లో మీరు చూసుకోండి, ముఖ్యంగా మనం దురుపయోగం చేసేది ఈ రెండింటిని, కళ్ళని నోరుని చాలా దురుపయోగం చేస్తాం. అసలు చాలా చూడక్కర్లేదు. అందుకే అర్ధ నిమీలిత నేత్రుడై తర్వాత వస్తుంది మనకి అది. ఆ పావుని శమీక మహర్షి మెడలో వేసినప్పుడు శమీక మహర్షిని వర్ణిస్తాడు. మరిచెన్ సురారిసితుడిలాగే వాడికి తెలీదు పరీక్షిత్ వచ్చాడు మెడలో పాము వేస్తున్నాడు అని ఏం తెలీదు. బాహ్య దృష్టి ఉండదు. సాయి యొక్క కళ్ళు మీరు చూస్తే విగ్రహంలో కూడా మీకు ఆ అంతర్దృష్టి కనిపిస్తుంది. ఆయన ఎవడవైపు చూడటనే ఆయన లోపల ఉన్నాడు. కానీ ఆ లోపల సర్వజ్ఞత్వం వస్తుంది. అంచేత అన్ని తెలుస్తాయి ఆయనకి. మనమే కాదు రాబోయే వాళ్ళు కూడా తెలుసు ఆయనకి. ఈ విగ్రహం ముందర ఎవడొస్తాడో, ఎవడు దండం పెట్టుకుంటాడో, ఎవడు ఏ భావంతో దండం పెట్టుకుంటున్నాడో అన్ని అర్థమవుతాయి. ఆ విగ్రహానికి కూడా అనేక అనుభవాలు ఉన్నాయి కదా. అంచేత ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇంద్రియాలను పరిపూర్ణమైనటువంటి నిగ్రహం కాదు అసలు అక్కడ. మీరు నిగ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. టీవీ చూస్తూ ఎవడే మాట్లాడుతున్నాడో మీకు తెలియదు. ఇంచేత మీరు పట్టించుకోరు. ఎవడో వచ్చి గది లోపలికి పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. మీరు మీకు లీలగా తెలుస్తూ ఉంటుంది ఎవరో వచ్చారు పుస్తకం తీసుకెళ్లారని. కానీ గమనించరు. మరిచెన్ సురారిసితుడు ఏతద్ విశ్వము. టీవీ చూడకుండా ఆ అంతర్గత దృష్టితో కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం అని మీరు అడుగుతున్నప్పుడు అసలు మాటలు ఎలా వస్తాయి మీకు? యు ఆర్ వెయిటింగ్, ఓ ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది, ఎవడైనా మాట్లాడితే ఏమంటారు మీరు? మరి మీరు భగవంతుడికి ట్రంకాల్ చేశారు. ఏం మొమెంట్లో అయినా అని రియాక్షన్ రావచ్చు. మరి మాట్లాడతారా అప్పుడు? ఎలా ఉంటుంది మీ మానసిక స్థితి? ఆ మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీ ఇంద్రియాలన్నీ కంట్రోల్లో గడిపోతాయి. మీరు ఇంద్రియాలని కంట్రోల్ చేయాల్సినటువంటి పని లేదు. చేశారంటే ఏమైంది? మీరు బాహ్య దృష్టిలోనే ఉన్నారు. మీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారనుకో, మీ దృష్టి ఎక్కడుంది? అయిపోయింది అక్కడ, అక్కడే ఫ్లాప్ అయిపోయారు. మీరు అంతర్గతంగా ఉందనుకోండి, మీరు చేయక్కర్లే అసలు. నిద్రపోతున్నవాడు కంట్రోల్ చేసుకోవటం ఎందుకు? భయంకరమైనటువంటి తాచుపాము గదిలో దూరింది, వాడు పడుకుని ఉన్నాడు, ఏమవుతుంది వాడు? వాడికేమవుతుంది? మిగతా వాడు భయపడతారు. వాడేం భయపడ్డవాడు? భయపడ్డాడంటే అర్థం ఏంటి? నిద్రపోవటం లేదని అర్థం. కానీ ప్రాణాలు బిగ్గపట్టుకుని కూడా ఉండవచ్చు, కానీ లోపల మాత్రమా? అంచేత అంతర్గత దృష్టి ఉన్నవాడికి అసలు భయం ఉండే ఉండదు, బాహ్య స్మృతి కూడా ఉండదు. అది పాపభీతి అంటే. ఏ క్షణంలో అయినా ఇంద్రియము బాధ్యతలను తప్ప మిగతాది ఏది చేసినా తప్పే అది. అప్పుడు కానీ భాగవత దృష్టి మీకు అలవడదు. ఏది చేసినా తప్పే అది. బాధ్యతలు ఓకే, బాధ్యతలు మీరు చేయండి, దానికే ఉంది. కొందరు అనేకములైన భక్తి సాధనలు ఆచరించుచుందురు. అంచేత గాయత్రి మంత్ర జపం చేసినా తప్పే, నవగ్రహ యజ్ఞం చేసినా తప్పే. ఇంచేత నువ్వు ఏది చేసినా బాహ్య జగత్తులో ఉన్నావు. మంచి పని చేయదు, బెటర్. ఇంకోళ్ళు అవును చంపేయడం బదులు గాయత్రి మంత్ర జపం చేసుకోవడం చాలా మంచిది, అందులో అనుమానం ఏం లేదు. కానీ భాగవత దృష్టిలో నువ్వు పాపివే, అందుకని సిద్ధి సాయి మంత్ర జపాలు అవి ఏం చెప్పడు. భజన చేయమన్నాడు కదా, ఆయన ఏం చేయమనిలే భజన, ఇంచేత భజన కూడా పాపమే భాగవత దృష్టిలో. మీరు అది చూడండి, భజన పాపం కాదు. మీరు మళ్ళా మాస్టర్ చెప్పారండి కావాలంటే చూడండి, టేప్ వినిపించబాకండి. భజన పాపం ఎప్పుడవుతుంది, నువ్వు బాహ్య జగత్తులో ఉన్నావు, నువ్వు బయట ఏం చేసినా తప్పే. చేయవలసింది ఎక్కడా, అంతర్దృష్టి. ఆ అంతర్దృష్టిలో నువ్వు చేయవలసింది ఎవడు చెప్పాలి, వాడు చెప్పాలి. వాడు చెప్పనంత వరకు నువ్వు చేసేదేముంది, నోరు మూసుకుని పన్ను చేసుకుంటూ ఉండి మిలిటరీ కమాండర్ పైకి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ యుద్ధ భూమిలోకి. భోజనం చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, తిండి లేకుండా ఏం మాట్లాడరు కదా వాళ్ళు. వాళ్ళకి స్పెషల్ ఫుడ్స్ వెళ్తూ ఉంటాయి, మనకంటే మంచి మంచి ఆహారాలు. కానీ ఏది చేసినా వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంటుంది, కమాండర్ మీద. కమాండర్ ఆర్డర్ ఇచ్చిన మరుక్షణం ఆర్డర్ ఇవ్వలేదు, అటెంటివ్గా ఉంటారు, అటెంటివ్గా ఉంటారు వింటానికి. ఆర్డర్ అలా వస్తుంది, ఆచరణలో పెట్టేస్తారు. ఆ మానసిక స్థితి భాగవత శ్రవణానికి మీరు ఉపయోగించుకోవాలి, ఆ మనసులో ఉంచుకోండి అలాగా. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. పిరికివాడినై నా స్వభావాన్ని కోల్పోయి ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియక కొట్టుమిట్టాడుచు నీ శిష్యుడను శరణాగతుడను ఉపదేశింపుము అని అడుగుతున్నాం మనం. అడగండి, కళ్ళు మూసుకునే ఉండండి, తెరవాల్సిన పనే ఉండి అంతర్జగత్తులో గడిపోండి. కనీసం ఇది వింటున్నప్పుడైనా లోపలికి వెళ్ళటానికి ట్రై చేయండి. పరమాత్మ నీ అర్చనను కాకుండా దానిని ఆచరించు అంతఃకరణను గాంచును. శకునిలోని పాపగిరి భీతిని గాంచిన భగవానుడు శ్రీ శుకును ఆశీర్వదించెను. భక్తులైన వారిని పాపము అంటదని చెప్పెను. భగవదాజ్ఞను శిరసాధరించి శ్రీశుకుడు జన్మించెను. శుకుడు ఉదయించక మునిపే అతని యందు భక్తి ఉదయించి ఉండెను. అందుచేత శుకుడు జన్మించగానే జగన్నాథుని అన్వేషించసాగెను. తనకు వాసయోగ్యమైనది వనమే అని నిర్ణయించుకునేను. పరమాత్మను అన్వేషించుతూ శుకుడు వనమును కేగుచుండెను. పుట్టగానే శుకబ్రహ్మ సత్యాన్వేషణము ఆరంభించెను. కొందరు గిట్టే వరకు అసత్య జీవనమునే గడుపుచుందురు. పుట్టినందెందుకనిడి ప్రశ్న ఎవరి మనసులో పుట్టును, వారి పుట్టికే ధన్యము. మాతాపితలను వీడి జగత్పితను అన్వేషించుచు శ్రీ శుకుడు బయలుదేరెను. తల్లి మనసు కలత చెందెను. శుకుని లాంటి బిడ్డడు దూరమగుడు సహింపలేకపోయెను. తన బిడ్డ యొక్క ప్రయాణము నాపుమని వ్యాసుని ప్రార్థించెను. ప్రేమైన వాటిని పరమాత్మకు సమర్పించాలి. బిడ్డడు మనకు ప్రేమైన వాడు, అతనిని పరమాత్మకు సమర్పించుటయే ధర్మమని మహాజ్ఞానియగు వ్యాసుడు పలికెను. తల్లి దిగులు చెందెను. సద్భక్తితో పాటు సమర్పణ భావము కూడా ఉండాలి. భగవంతుడు ప్రసాదించిన దానిని తిరిగి ఆయనకు సమర్పించని వాడు దోషియగును, దొంగయగును. కొందరు భక్తిని కలిగి ఉందురు, కాని త్యాగమునకు దూరులై ఉందురు. మానవ జాతికి ఉన్నటువంటి రోగము దానము లేకపోవటమే, రాక్షస జాతికి దయ లేకపోవటమే, దేవతలకు ఇంద్రియ నిగ్రహము లేకపోవటమే. ఇవి మూడు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్. అంచేత మానవ జాతి త్యాగం నేర్చుకోవాలి. అంటే త్యాగబుద్ధి లేకపోయినా ఇచ్చేయటానికి ట్రై చేయాలి. నేను మీకు చెప్పాను కదా, ఏఎంసీ చేయటానికి వెళ్ళాను నేను తెనాల దగ్గర, ఊరు నాకు పేరు గుర్తు రావటం లేదు. 100 రూపాయలు ఇద్దాం అనుకున్నా, 10 రూపాయలు ఇచ్చాను, ఇన్ని కబుర్లు చెప్పి. అంచేత నేను 3 మెట్లు దిగి గుడి లోపలికి వెళ్లే లోపలే 100 రూపాయలు ఏమైపోయింది. ఇంకో 2 నిమిషాలు అయితే భగవంతుడు డబ్బు ఎందుకని ఉండేవాడినేమో నేను. భగవంతుడు నీ డబ్బక్కర్లే, కానీ నీ సంకుచిత్వము వల్ల నువ్వు ఇవ్వటం లేదు. నీకు మాత్రం ఎందుకు డబ్బు, భగవంతుడికే అక్కర్లేనిది. భాగవత ధర్మము చాలా విచిత్రమైనటువంటి ధర్మము. అదే భారత జాతి యొక్క వారసత్వము. ఇసలి ఇది ప్రపంచానికి అందజేయవలసినటువంటిది. ఈ తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలలో ఇది అందించబడేది. ఏమిటక్కడ అసలైనటువంటి శక్తి నీలోనే ఉన్నది. సమస్తమైనటువంటి వస్తువులను లోపల నుంచే నువ్వు పుట్టించగలవు. పుట్టించి చూపిస్తున్నారు కదా, ఇసకిస్తే బంగారం అవుతుంది. ఏ కాలంలో? కలియుగంలోనే. ఈ కాలంలోనే జరిగింది అదంతా కూడా. కానీ ఆ స్థితిలో ఉండే, నాకు బంగారం కావాలని అక్కడికి వెళ్తే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు? ఇక్కడి నుంచి వెళ్తే రాదు, అది అటు నుంచి వస్తే వస్తుంది. అది రావాలి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్ఛ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. ఆ మానసిక స్థితి ఇంపార్టెంట్, ఇంకేమీ అక్కర్లేదు. ఆ మానసిక స్థితి అంటూ ఉంటే అన్ని దానికి యాడప్ అయిపోతాయి. సద్భక్తితో పాటు సమర్పణ భావము కూడా ఉండాలి. భగవంతుడు ప్రసాదించిన దానిని తిరిగి ఆయనకు సమర్పించని వాడు దోషయగును, దొంగయగును. కొందరు భక్తిని కలిగి ఉందరు, కానీ త్యాగమునకు దూరులై ఉందరు. అట్టి జీవులు వాసన లేని పూల వంటి వారు. భక్తికి తోడుగా త్యాగము నిలిచినచో సుగంధభరిత సుమము వలె పరమాత్మ పూజకు ఉపకరిస్తారు. కదిలిపోవుచున్న బిడ్డను గాంచి తల్లి కల్పిస్తుంది. ఎవడా బిడ్డ, ఎవడా తల్లి? శుకుడు విడిపోతున్నాడు, వ్యాసుడి భార్య కలత చెందుతోంది. పుత్రుని పరమాత్మకు సమర్పించినను నిర్విచారుడై నిర్భీతుడై విడలుచున్న పూవయస్కుడకు శుకుని గాంచి వ్యాస భగవానుడు కూడా విహ్వలుడు. ఆయన చెప్పడం అయితే భార్యకి చెప్పేశాడు, కాని తనకు కూడా లోపల కాస్త దుఃఖం వచ్చింది. వ్యాసుడు కూడా పుత్ర పుత్ర అంటూ వెంబడించను. వ్యాసుని వేదను గాంచి వృక్షములకు కూడా వ్యధ చెంది కుమార అని పలికినవిట. కథను ప్రారంభించే ముందు కరుణాపూరితమైన ఈ సన్నివేశమును స్మృతికి తెచ్చుకుని సూతుడు శుకునికి వందన ఆచరించుచున్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఆ సంఘటన. ఆ భాగవతోత్తముని, ఆ శుకునికి మనం నమస్కరించుకుందాం. ఇంచేత ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటే తప్ప భాగవతం అర్థం కాదు మనకి. శుకుడు ఈ అవధూతులందరికీ ఆది పురుషుడు అనుకోవచ్చు మనం. ఆయన కూడా దిగంబరే, దిగంబరంగానే వెళ్ళిపోయాడు. సముడై ఎవ్వడు ముక్తి కర్మ చేయుడై సన్యాసి అయ్యుంటి భోవ మహాప్రీతి నోహో కుమార ఎనుచున్ వ్యాసుండు సీరంగ వృక్షంబులున్ దన్మయత్వం ప్రతిధ్వనులు చక్కంజేసే మున్నట్టి భూతమయున్ మృక్యద బాధరాయిణి తపోధన్యాగ్రణిన్ ధీమణి. అంచేత ఆ శుకుడు ఎప్పుడైతే వెడలిపోచున్నాడో భాగవతం రాసినటువంటి వ్యాసుడికి దుఃఖం వచ్చింది. అంటే బాహ్య ప్రపంచంలోకి వచ్చాడా రాలేదా వ్యాసుడు? వ్యాసుడు బాహ్య ప్రపంచంలోకి వచ్చేసాడు. అంచేత ఆ శుకుడు ఆ స్త్రీలు స్నానంతున్నటువంటి పాండు పక్క నుంచి వెళ్తూ ఉంటే వాళ్లేం అనుకోలే, వ్యాసుడు వెళ్తే మాత్రమే సిగ్గుపడ్డారట. అదేంటి, నా కొడుకు వెళ్ళిపోతున్నాడు 16 ఏళ్లవాడు, వాడిని చూసి మీరు సిగ్గుపడలేదు? నేను ముసలాన్ని, గడ్డం అది చూడండి, అసలు నన్ను చూసి మీరు గాబరా పడతారేంటి? అది అంతే అన్నారు వాళ్ళు. అంచేత మానసిక స్థితి వ్యాసుడికి కూడా లేదు, శుకుడికి ఉన్నటువంటి మానసిక స్థితి. అంటే వ్యాసుడిని కించపరచడం కోసం మనం ఖచ్చితంగా వ్యాసుడి కంటే గొప్పవాడు, కానీ మనం దిగజారిపోతాం, అది వేరే విషయం. ఎలాగా విక్రమార్క సింహాసనం కథ చదువుకుంటూ ఉంటాం కదా. ఉజ్జయిని దగ్గర ఒక పొలం ఉంటే, పొలం మధ్యన మంచం వేసుకుని ఒకడు కూర్చుంటూ ఉంటే సైనికులు కొందరు ఆయాసపడి చోట్ల కారుకుంటూ పక్క నుంచి వెళ్తూ ఉంటే మీకు ఇష్టం వచ్చినంతా కోసుకుని తినేయండి అన్నాడు. వాళ్ళు తింటూ ఉంటే మంచాళ్ళు కావాల్సి వస్తే వాడు మంచి దిగి మంచాళ్ళ కోసం వెళ్ళబోతే వాళ్ళ మీద తుడుచుపడ్డారు. మీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా, పొలం కనిపిస్తే తినేస్తారా మీరు? వాళ్ళు నువ్వే కదయ్యా బాబు తినమన్నావు, మళ్ళా మంచి ఎక్కాడు, మళ్ళా పిలిచాడు వాళ్ళని. అప్పుడు భోజరాజుకి అది తెలిస్తే ఏం జరిగిందో అని చెప్తే తవమన్నాడు. అక్కడ స్థలమహత్యం అంటాం దాన్ని, అంచేత మీ ఇళ్లలో కూర్చుని చేసుకుంటాం చదువుకుంటాం అంటే కుదరదు. అది ఒక చోట దానికి అనుకూలమైనటువంటి స్థలంలోనే ఇలాంటివి పుష్పిస్తాయి. పుత్రవాత్సల్యముతో విఫలుడైన వ్యాసుని గాంచి వృక్షమును కూడా స్పందించెను. ప్రేమ స్పందింపు చేయలేని వస్తువు ప్రపంచములో గోచరించదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వర్క్షాప్ లో రాసుకోవాలి. ఆచరణ యోగ్యమైనటువంటి ప్రాక్టికల్ టిప్స్ ఏంటి అంటే, ప్రేమ స్పందింప చేయలేని వస్తువు ప్రపంచములో గోచరించదు. ఆఖరికి చెట్లు కూడా రియాక్ట్ అయ్యాయి. అంచేత వ్యాసుడు కుమారా కుమారా అని ఆలోచిస్తూ ఉంటే, వెంట పడుతూ ఉంటే చెట్లు కూడా కుమారా 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 అని ఆర్చేయట. బాధలు వ్యాసుని వ్యధను గాంచి వృక్ష సమూహం ఒక్కసారిగా కుమారా కుమారా అని పలికినవి. ఇచ్చట నిగూఢమైన విషయములు చోటు చేసుకుని ఉన్నవి. చేరువైన ముద్దు బిడ్డడగు శుకుడు తండ్రియగు వ్యాసుని వదిలి వెళ్లునట్లు, ముద్దులకు పలుకులతో చెట్లుపై నిలిచిన శుకములు చెట్టుని వీడి వెళ్లుచుండును. బాధల ప్రపంచములో ఎవరు సుఖింపగలరు? సరువులకు బాధలు సమములే అని తెలుపుతూ వృక్షములు వ్యాసుని ఓదార్చుచున్నవి. తల్లిదండ్రుల నుండి బిడ్డలు ఉద్భవించున్నట్లు వృక్షముల నుండి ఫలములు ఆవిర్భవించును. సారవంతమైన ఫలమును వృక్షములు పరులు కొసగునే కాని తాము ఉంచుకొనవు. ప్రీతి అయిన వాణిని పరమాత్మకు సమర్పించువారు ధన్యాత్ములు. మా బిడ్డలకు ఫలములను మేము పరులకి దారబోసి తృప్తి చెందుచున్నాము. నీవును పరోపకారార్థము నీ పుత్రులకు శుకుని త్యాగమునర్చితివి విలపింపకము అని వృక్షములు ఓదార్చుచున్నవి. అంతే కాదు, శుకుని కొరకు వ్యధ చెందుచున్న వ్యాసుని కరుణాపూరిత హృదయము వృక్షమును కదిలించగా అవి కూడా మాతృభావము పొంది పుత్రా పుత్ర అని రోదించినవి. అట్టి శుక మహర్షిని ధ్యానించి ప్రార్థించి సూత మహర్షి కథను చెప్పుచున్నాడు. దీన్ని ఇంకో విధంగా కూడా మనం వివరించుకోవచ్చు ఈ కథని. అది వ్యాసుడు యొక్క సంస్కృత శ్లోకం, నాకు గుర్తు రావటం లేదు ఈ తెలుగుది, కానీ మనకిప్పుడు ప్రస్తుతం అది అనవసరం. అది కానీ అది గుర్తుంచుకోండి, ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ ఉంది అందులో. సర్వవేద సారము పురాణ రహస్యము స్వానుభవ విషయమునకు భాగవతమును అజ్ఞానాంధకారము నుండి తరించటకు కబిరషించు జనులకు కరుణామయుడై బోధించిన వాడు మునులకు ఆచార్యుడు వ్యాస తనీయుడు నగు శుకబ్రహ్మను శరణు జొచ్చుచున్నాను అని సూతుడు శుకుని ప్రార్థించెను. యస్వానుభావమఖిలం శృతిసారమేకం ఆధ్యాత్మ దీప మతి తీక్షణ తరాం తమోంధం సంసారిణాం కరుణాయాః పురాణ గుహ్యం తం వ్యాస సూనుం ఉపయామి గురు మునీనాం. ఆ శుకుడికి వందన భక్తి కావాలి. మీరు నమస్కారం చేయటం అంటే ఏంటన్నమాట, వందన భక్తి చేస్తున్నారు మీరు అంటే ఏంటి దాటాలి మీరు? శ్రవణము దాటేసి ఏం అడుగుతున్నారు శుకుణ్ణి? అర్చనము, ఇది కావాలి అని అడుగుతున్నాం మనం. ఈ ప్రపంచం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క ఒక పాదమే అని మనకు అర్థమైంది జ్ఞానంగా. అనుభూతిలోకి వచ్చినా రాకపోయినా అది వేరే విషయం. ఏం అడుగుతున్నాం ఇంకా అతన్ని వందనం చేసి? ఇంతవరకు అర్థమైంది, మిగతా అసలు అర్థం కావటం లేదు. ఎలా అర్చించాలో తర్వాత తర్వాత ప్రహ్లాదుడు ఎలా అర్చించాడో చెప్తాడు. అది కమలాక్షును అర్చించు కరములు కరములు తర్వాత చూద్దాం. అంచేత అర్చనము దాస్యము అంటే ఏంటి? ఆ భాగవత ధర్మాలు అర్థము చేసుకుని దానికి అనుగుణ్యంగా జీవించటం. తర్వాత సత్యము, ఆ స్థితికి వెళ్ళిపోవటం. తర్వాత అదే అయిపోవటం. అది శుక మహర్షి యొక్క అనుగ్రహము లేకుండా పొందలేము. ఆ శుక మహర్షి యొక్క ముద్రలు ఈ జగద్గురువులందరూ, సిద్ధిసాయి, సత్యసాయి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ కూడా శుక మహర్షులే. ఇంచేత ఆ భాగవత ధర్మాన్ని ఆచరించి చెప్పినటువంటి వాళ్ళు. అందులో రామకృష్ణ పరమహంస చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. జడ్జి శ్రీనాథ్ శర్మ ఆచార్య రామకృష్ణ పరమహంస చరిత్రలో తేడాలు ఎలా వస్తాయంటే రాముడు కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి తేడాలు వచ్చేస్తాయి. రాముడు ఈజీగా అర్థమవుతాడు, కృష్ణుడు అర్థం కాడు. రామకృష్ణ పరమహంస అర్థమవుతాడు, శ్రీనాథ్ శర్మ అర్థం కాడు. ఇంచేత అర్థమైన దాని దగ్గర నుంచి అర్థం కాని వైపు వెళ్ళాలి మనం. అది ఎవరి వల్ల వస్తుంది? గురువు అనుగ్రహం వల్లే. మన తెలివితేటల వల్ల అర్థం అవదలుచుకునేది కాదు, ఇది గుర్తుంచుకోవాలి మీరు. అంచేత ఎవరిని అడగాలి? శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం, ఆ శుక మహర్షిని, ఆ జగద్గురువుని, మనలో ఉన్నటువంటి ఆ శుక మహర్షి యొక్క బీజాన్ని, జగద్గురువు యొక్క బీజాన్ని అడుగుతున్నాం. నాకు ఈ భాగవతము అర్థమయ్యేటట్లు చేయుము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. నారాయణకు, నరునకు, సరస్వతీదేవికి, వ్యాసదేవునికి నమస్కరించిన పిమ్మట భవసాగరము దాటించి ఈ గ్రంథమును చెప్పుచున్నాను. మునులారా, సర్వలోకములకు శుభమును చేకూర్చు విషయము మీరు నన్ను అడిగితే, ధర్మము అతి సూక్ష్మమైనది. శ్రీకృష్ణుని యందు నిష్కామముగా చిత్తము లగ్నమైనచో అట్టి ధర్మము శ్రేష్టమైనది. నిరపేక్షులైన భక్తులు శ్రేష్ఠులు. శ్రవణ భక్తి ద్వారా లభ్యమగు స్థితి నిష్కళంకమై ఉండును అని సూత్రుడు చెప్పసాగిను. భగవానుని గూర్చి శ్రవణము చేసినచో భక్తి వృద్ధియగును. పరమాత్మ ఎడల ఆసక్తి మెండగును. శ్రవణమునందు అకుంఠితమైన శ్రద్ధై ఉండవలెను. లేనిచో ఆసక్తి వృద్ధి చెందదు. తీవ్రమైన ఆసక్తితో శ్రవణము చేయువారు భగవత్ కృపకు పాత్రులగుదురు, జ్ఞానమును పొందగలుగుదురు. వాసుదేవే భగవతీ భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం. వాసుదేవుని ఇందు ఏర్పడిన భక్తి వైరాగ్యమును పుట్టించును, జ్ఞానమును కలిగించును అని సూతుడనెను. భగవత్ కథా శ్రవణమునందు ఆసక్తి లేనివాడు ధర్మమునెంతగా అనుష్ఠించినను మోక్షము నందలేడు. శ్రమనే ఫలముగా పొందును. త్రివర్గములనడి ధర్మార్థ కామములు మోక్షము ప్రసాదించలేవు. కనుక ఏ ధర్మము ననుష్ఠించుచుండిన మనుజుడు తన మనస్సును పరమాత్మయందే ఉంచవలెను. మునులందరూ ఇలాగే తరించుచుందురు. పరమాత్మ విషయమున సుదృఢమైన విశ్వాసం ఉండవలెను. విషయభోగమును త్యజింపవలెను. భోగాసక్తి తగ్గినచో భక్తి వృద్ధి చెందుతుందని భావము. భక్తి కోరికలను కదలనివ్వదు, విరోధ దురూపమై ఉండును. భగవానుని యందు అనన్య చింతను పెంపొందించుచు దానికి అన్యమైన విషయములందు ఉదాసీనత కల్పించును. కనుక సదా ఏకాంత భక్తిని అలవర్చుకొనెనమని సూతుడు తెలిపెను. తస్మాదేకేన మనసా భగవాన్ సత్వతాంపతి శ్రోతవ్య కీర్తయ్యశ్చైవ ధ్యేయ పూజ్యశ్చ నిత్యదా. ఏకాంత భావముతో సదా శ్రవణము చేయదగినవాడు, కీర్తింపదగినవాడు, స్మరింపదగినవాడు, పూజింపదగినవాడు భగవానుడే. ఏకాంత భక్తి అంటే మరిచెన్ సురారి సుతుడు ఏతద్విశ్వం అంటే ఇంక ఏకాంతమేగా, ఇంకెవడున్నాడు అక్కడ కదా. జత ఏకాంత స్థితిలో నువ్వు మళ్లీ మళ్లీ అడగాలి, నాకు మార్గము చూపుము, ఉపదేశింపుము, శరణాగతుడము. ఆ భావము లేకుండా ఉత్తినే కళ్ళు మూసి కూర్చుంటే కుదరదు, ఆర్తి రావాలి లోపల నుంచి. అది ఆ ఆర్తి ఉండి మీరు అది అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు మీకేదో తినాలి అనిపించింది అనుకోండి, అంటే మీరు ఎక్కడున్నట్టు. అంచేత తినాలి అనిపిస్తే మనస్సును వెనక్కి లాక్కోండి, ఆర్తిలోకి పెట్టుకోండి. మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడకండి, ఏమీ చేయకండి, పని చేసుకుంటూ పోండి. బాధ్యతలు ఏమో ఉంటాయి కదా, అది తప్పదు కనుక చేస్తూ ఉండండి. అంచేత పానీయంబులు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ ఇవన్నీ కూడా మామూలుగా ఎలా చేస్తారో అలాగే చేస్తూ ఉంటారు, కానీ అనవసరమైనవి ఇంకా చెయ్యరు. అసలు బయటికి రాదు, ఇంద్రియ సుఖాల కోసం బయటకు ఏది రాదు. హాసలీలా నిద్రాదులు చేయుచున్ నవ్వుతూ ఉంటారు, అన్ని చేసుకుంటూనే ఉంటారు, కానీ మనస్సు అఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుడై మరిచిన్ ఏతద్విశ్వమున్. ఆ స్థితి, ఆ మైమరుపు రావాలి. కానీ మైమరుపుతో పాటు ఏముండాలి? పిలుపు. పిలుపు మళ్ళా ఉండాలి. శిష్య స్నేహం షాధిమాంతాం ప్రపన్నం. ఇవి రెండు ఎప్పుడైతే కలుస్తాయో, ఇవి రెండు ఎప్పుడైతే యోగం చెందుతాయో, ఇంకా మిగతాదంతా దానంటే అదే జరిగిపోతుంది. భగవత్ కథా శ్రవణం అనడి ఖడ్గముచే బంధమును కల్పించు కర్మను ఛేదింపవలెను. కర్మలు త్యజింపవలసిన అవసరము లేదు, ఆసక్తిని విడిచిపెట్టిన సరిపోవును. భోగాసక్తి లేనిచో వాసనలు తయారు కావు. మీరు ఇది మీకు మీరే టెస్ట్ చేసుకోవాలి. అది ఆసక్తి పోయిందా, ఆసక్తితో చేస్తున్నావా, అది ఎవడో టెస్ట్ చేయడు నిన్ను. నీకు నువ్వే మార్కులు వేసుకోవటం, సెల్ఫ్ అప్రైజల్. నువ్వు ఒక కోరిక, ఒక తిండి కాని, ఒక ఇంద్రియ సుఖానికి కావలసినటువంటి పని కాని ఆసక్తితో చేస్తున్నావా, దానంటే అది జరిగిపోతుందా? తేడా ఉంది రెండింటికి. దానంతట అది జరిగిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు రాదు? అవసరం లేని నీ మనసు అక్కడ లేదు. ఎక్కడుంది మనస్సు? మరిచం ఏతద్ విశ్వమున్. ఏ మూడ్లో ఉన్నాడు? శిష్య స్నేహం షాధిమాంత్వాం ప్రపన్నం. ఇంకా ఈ పనులు ఎట్ట చేయగలడు వాడు? ఇంకా ఏం చేయగలడు? బాధ్యత చేస్తాడు. ఆ మానసిక స్థితిని మేము వివరించుకుంటూ ఉండండి. భోగాసక్తి లేనిచో వాసనలు తయారు కావు. భగవత్ చింతనము నిర్విఘ్నముగా సాగినచో హృదయమున వాసనల జోరు తగ్గిందని భావము. భోగాసక్తిని విడిచినచో వ్యక్తి సుఖించును, శాశ్వతానందము పొందును. ఆహారము భుజించుట తప్పు కాదు, పరమాత్మకు అర్పించకుండా భుజించుట దోషము. పరమాత్మకు సమర్పించిన పిదప భుజించునుచో అది ప్రసాదమగును, ప్రసాదము ప్రశాంతను అందించును. ప్రసాదం ఎంత తింటావు? ప్లేట్ పెట్టుకుని తింటావా, చేతితో తింటావా? అంచేతే ఎయిమ్స్ ఎస్ఎస్వై చేసిన వాళ్ళకి అర్థమవుతుందని. వాళ్ళు భలే ఆహారం పెడతారు, ఇదిగో ఉడుకుతోంది, ఇదిగో ఉడుకుతోంది అంటారు, ఇదిగో పెడుతున్నాం అంటారు. చివరికి ఒక నాలుగు వేరుశనకాయ పప్పులు బెల్లం ఉండా వచ్చి తినండి అంటారు. కానీ సరిపోతుంది అది. తెలియకుండా వాళ్ళు ఆ మూడున్నర రోజులు ఆ మానసిక స్థితిలో ఉంచేస్తారు మిమ్మల్ని. ఆ ఉద్దేశంతో కనుక మీరు వెళితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అక్కడ ప్రసాదము ప్రశాంతతను అందించును. భక్తి భోగాసక్తిని నిర్మూలించి భగవంతుని యందు ఆసక్తిని పెంచును. ఇట్టి భక్తిని మెల్లమెల్లగా అభ్యసించాలి. తొందర పడిపోకండి. జన్మజన్మల యొక్క సాధన చేయటానికి ఓపిక ఉండాలి. నారదుడు మన వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నట్టే వైకుంఠం వెళ్లి వచ్చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ ఎవడైనా వెళ్తూ ఉంటే మనం ఏం చెప్తాం? సెక్రటరేట్ లో ఏదో ఫైల్స్ ఉన్నాయి బాబు, ఫైల్ ఏ స్థితిలో ఉందో చూడు, కావాలంటే బరువులు అవి ఏమైనా పెట్టు. నారదుడు కంటే పెద్ద బరువు పెట్టగలిగేవాడు ఎవడు? అంచేది ఇద్దరు అడవిలో తపస్సు చేసుకుంటున్న వాళ్ళు నారదుడికి రికమెండేషన్ లెటర్ ఇచ్చి పంపించారు, బాబు మా ఫైల్ ఎక్కడుందో చూడని. తపస్సు చేసుకుంటున్నారు, రిటర్న్ లో మాది అడిగావా? అడిగాను. ఇంకా నాలుగు జన్మలు పడుతుందయ్యా నీ ఫైల్ మూవ్ అవటానికి అన్నాడు. వాడి గొళ్ళు మండిపోయింది. ఇంత తపస్సు చేస్తున్నాను నేను, ఇంకా నాలుగు జన్మల మానేశాడు తపస్సు చేయటం. వెళ్ళిపోయాడు లేచి. పక్కన రెండోవాడు ఉన్నాడు. నా కేసు ఎంతవరకు వచ్చింది అన్నాడు. నేను చెప్పాను అన్నాడు. ఇందుకు లాభం? నేను నోరు జారాను, నాలుగు జన్మలే కదా అనుకున్నాను, ఇంత చేస్తేవాడు లేచి వెళ్ళిపోయాడు. కాదులే చెప్పన్నాడు. నువ్వు ఏ చెట్టు కింద తపస్సు చేస్తున్నావు, ఆ చెట్టులో ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు పడుతుంది అన్నాడు. వాడు లేచి డాన్స్ చేయటం మొదలెట్టాడు. చాలు, నాకు ధైర్యం వచ్చేసింది, అంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదన్నాడు. ఇంచేత వాడు కూర్చున్న అడవిలో ఎన్ని చెట్లున్నాయో, ఆ చెట్లో ఎన్ని ఆకులున్నాయో, అదేం అనలేదుగా. నువ్వు కూర్చున్న చెట్లు ఆకులేగా, అంటే లిమిటెడేగా. అప్పుడు ఆకాశవాణి వచ్చిందిట, నువ్వు సాధన చేయక్కర్లేదు, నీకు వచ్చేసింది స్థితి అని. అంచేత ఆ స్థితి ముఖ్యం. అక్కడ ఓర్పు, దాన్నే శిర్దిశాయి ఏమన్నాడు? సబూరి అన్నాడు. అంచేత ఆ భాగవతమే. అంచేత ఎన్ని జన్మలు మేం చేస్తాం అనే ప్రశ్న లేదు అక్కడ. ఎంతవరకు చేస్తాం, ఆ స్థితి వచ్చేంత వరకు చేస్తాం. వచ్చాక ఏం చేస్తాం? మనం చేసేది ఏముంది? అది చేస్తుంది అంది. అంచేత భక్తి భోగాసక్తిని నిర్మూలించి భగవంతుని యందు ఆసక్తిని పెంచును. ఇట్టి భక్తిని మెల్లమెల్లగా అభ్యసించాలి. భక్తి నాలుగు విధములైన సాధనల ద్వారా లభించునని సూతుడు చెప్పుచున్నాడు. తీర్థక్షేత్ర సందర్శనము, సద్గురు సేవ, భక్తుల సేవ, కథాశ్రవణము. ఈ విధమైన భక్తి సాధనలు పాపమును నశింపజేయును, వాసనలను ప్రక్షాళన మనర్చును, గుణజనిత వికారములు అదృశ్యమగును, భక్తి హృదయమును నిర్మలమునర్చి జ్ఞానోదయమునకు సిద్ధము చేయును. పునాది లేనిదే భవనము నిలువదు, భక్తి లేనిదే జ్ఞానము కుదరదు. అట్టి జ్ఞానము వాసుదేవ చైతన్యమే కాని వేరొకటి కాదు. వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తప, వాసుదేవ పరోధర్మో వాసుదేవ పరాగతి. వాసుదేవుని తెలిపడి జ్ఞానమే జ్ఞానము. వాసుదేవుని లక్ష్యముగా నిర్ణయించుకొనిన తపస్సే తపస్సు. వాసుదేవుని కొరకు చేయు ధర్మమే ధర్మము. వాసుదేవుడే సర్వలకు గమ్యమై ఉన్నాడు అని సూత మహర్షి శౌనకాది మునులకు భక్తి వైభవమును చెప్పుచూ భగవానుని అవతార విశేషములు వర్ణించుచున్నాడు. ఆదినారాయణ స్వరూపము నిర్గుణమైన భక్తుల కొరకు భగవానుడు సగుణ రూపమును ధరించి అవతరించెను. ఇవి మొత్తము 24 అవతారములు గలవు. భాగవతమును ప్రవచించే ముందు అవతార విశేషములను సూతుడు సుందరముగా వర్ణించుచున్నాడు. భగవంతుని యొక్క అవతారములు. ఆ మౌనంలోకి వెళ్ళిపోండి. శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. దయ, దానము, దమము, ఈ మూడు కూడా ఆ వాసుదేవ స్థితి నుండి మనకు లభించాలి అనేటటువంటి బీజమంత్రమే ద్రామ్. దా, దానము, దమము, దయ, ఈ మూడు ఆ రామతత్వంలో, ఆత్మారామతత్వంలో కలిసిపోవాలి. ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. అంతరిక్షములో నాటుకునేటటువంటి విద్య ఆధ్యాత్మ విద్య అని చెప్పుకుంటున్నాం మనం. కొంతమంది నాటినటువంటి పొలాన్ని అనేక మంది తింటారు. సస్యశ్యామలమైనటువంటి పృథ్వీ, సకాలములో వర్షించేటటువంటి కాలము, ధర్మబద్ధమైనటువంటి రాజు ఉన్నటువంటి రాజ్యము, పుత్ర పౌత్రాదులతో సుఖముగా ఆరోగ్యముతో రోగరహితమైనటువంటి 100 జీవితము అందరికీ లభించుగాక అనేటటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం. అవన్నీ అడుగుతున్నాం ఆ గురువుని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పరిజన్యః పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.